பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஹரி ஓம்.
141 பேஜீ 8வது மந்திரம்.
சஹோவாச ஏதத்வைததக்ஷரம் கார்கீ ब्राह्मणा अभिवदन्ति अस्थूलमननुम् अह्रस्वमदीर्घम् अलोहितम् अस्नेहम् अच्छायमतमो वायुः அநாகாஷமசங்கம் அரசமகந்தம் அசக்ஷுஷ்கம் அஸ்ரோத்ரம் அவாகமனம் அதேஜஸ்கம் அப்ராணம் அமுகம் அமாத்திரம் அனந்தரம் அபாஹ்யம் ந ததஸ்நாதி கிஞ்சன ந ததஸ்நாதி கஷ்சன.
ஈ அக்ஷர பிராமணன்லோ கார்கி రెండవసారి వచ్చి మళ్ళీ యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నిస్తోంది. మొదట ఈ జగత్తుకు కారణం ఏమిటి అని అడిగింది. జగత్తుకు కారణం ఎవరు అని అడిగితే విరాట్ హిరణ్య గర్భ ఈ జగత్తుకు కారణం అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈ విరాట్ హిరణ్య గర్భకి ఎవరు కారణం అన్నారు. విరాట్ అంటే ఏమిటి, హిరణ్య గర్భ అంటే ఏమిటి? విరాట్ అనేది స్థూల ప్రపంచానికి పేరు. ఒక్క స్థూల ప్రపంచానికి విరాట్ అని పేరా అంటే కాదు. స్థూల ప్రపంచం ప్రతిబింబ చైతన్యం కలిపి విరాట్ అని పేరు. స్థూల ప్రపంచం అంటే మనకు కనపడే ప్రపంచం అంతా కూడా స్థూలంగా, అంటే కళ్ళకి కనపడేది చెవులకు వినపడేది దాన్ని స్థూలం అంటారు. ఈ స్థూల ప్రపంచం జడం, దానికి చిదాభాస ప్రతిబింబ చైతన్యం కలిపితే విరాట్ అని పేరు, విరాట్ దేవత. ఈ స్థూల ప్రపంచానికే విరాట్ దేవత అని పేరు. ఈ విరాట్ దేవతకి ఎవరు కారణం అంటే హిరణ్య గర్భ కారణం. హిరణ్య గర్భ అంటే ఎవరు అంటే సూక్ష్మ ప్రపంచం ప్రతిబింబ చైతన్యంతో కూడినప్పుడు ఆయనకి హిరణ్య గర్భుడు అని పేరు. సూక్ష్మ ప్రపంచం అంటే కంటికి కనపడదది, సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మ ప్రపంచము ప్లస్ ప్రతిబింబ చైతన్యం, ఇంగ్లీష్లో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటారు, ఆర్సి. సటిల్ యూనివర్స్ ప్లస్ ఆర్సి, ఎస్యు ప్లస్ ఆర్సి. సటిల్ యూనివర్స్ ఎస్యు, ఆర్సి అంటే ప్రతిబింబ చైతన్యం. ఆర్సి అనేది ఓసి లేకుండా ఉండదు కదా, బింబ చైతన్యం ఉంటేనే కదా ఆర్సి ఉంటుంది. కనుక బింబ చైతన్యం కూడా చేర్చుకోవాలి మనం. బింబ చైతన్యం అంటే ఓసి. మొదటిదైతే గ్రాస్ యూనివర్స్ అంటారు ఇంగ్లీష్లో. గ్రాస్ యూనివర్స్ అంటే జియు, గ్రాస్ యూనివర్స్ షార్ట్ ఫామ్, స్థూల ప్రపంచం ప్లస్ ఆర్సి ప్లస్ ఓసి. బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యం, అదేవిధంగా సూక్ష్మ ప్రపంచం ప్రతిబింబ చైతన్యం ప్లస్ బింబ చైతన్యం ఈ మూడు కలిపితే హిరణ్య గర్భ. సూక్ష్మ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. కనుక బింబ చైతన్యం ఉంటేనే ప్రతిబింబం ఏర్పడుతుంది, అది అండర్స్టూడ్ అన్నమాట. మనం చెప్పక్కర్లేదు, ప్రతిబింబ చైతన్యం అని చెప్పామంటేనే బింబ చైతన్యం ఉండి ఉండాలి, హిరణ్య గర్భ అన్నాం. ఈ రెండు కూడా కార్యప్రపంచం అంటారు, స్థూల కార్యప్రపంచం, సూక్ష్మ కార్యప్రపంచం. పేర్లు వేరుగా ఉండొచ్చు కానీ రెండు కూడా ఇఫెక్ట్ కార్యం అంటారు. ఈ రెండు కార్యప్రపంచం అయితే స్థూలమైన కార్యప్రపంచం, సూక్ష్మమైనటువంటి కార్యప్రపంచం. అందుకనే మాండుక్యలను చూసాం మనం. సూక్ష్మం అంటే ఏమిటంటే నువ్వు కలగనేటప్పుడు అంత సూక్ష్మంగానే కదా ఉంటుంది ప్రపంచం అంతా చూస్తున్నావు కలలో. స్థూలంగా ఉన్నాయి అవి, నాడి మధ్యలో ఆ రూపాలన్నీ కనపడుతూ ఉంటాయి, నాడిల ద్వారా కనపడతాయిట అవి, నాడి లోపల సూక్ష్మంగా. పెద్ద ఏనుగు చూశానంటావు కలలో, ఏనుగు ఎక్కడున్నది, సూక్ష్మమే కదా, దాని అంతా సూక్ష్మ ప్రపంచం అన్నాం. దానికే తైజస అన్నాం. అక్కడ సమష్టిలో హిరణ్య గర్భ అన్నాం, వ్యష్టిలో తైజస అన్నాం. మాండక్యం గుర్తున్నది కదా, అదేమిటండి అని అడగండి. మాండక్య ఉపనిషత్తు చదివాము మనం, విశ్వ తైజస, ఫస్ట్ పాద సెకండ్ పాద రెండు కార్యపాదాలు. ఈ రెండు కార్యపాదాలు అయితే వీటికి కారణమేమిటి అని అడిగింది గారికి. అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు, ఈశ్వరుడు కారణం, కారణం అన్నాడు. అంతర్యామి కారణం. అంతర్యామి అంటే ఎవరండి, ఈశ్వరుడు అంటే ఎవరండి అంటే కారణ ప్రపంచము ప్లస్ ప్రతిబింబ చైతన్యం. కారణ ప్రపంచం ప్లస్ ప్రతిబింబ చైతన్యం కలిపితే ఈశ్వరుడు. కనుక అంతర్యామి లేక ఈశ్వరుడే కారణం సూక్ష్మ స్థూల ప్రపంచాలకి అని చెప్పాడు. ఆ ఈశ్వరుడికి మరొక పేరు ఇచ్చారు ఇక్కడ, ఆకాశః అని పేరు ఈ యొక్క మంత్రంలో. మళ్ళీ అడిగింది ఈ ఈశ్వరుడికి కారణం ఏమిటి అని అడిగింది. అది అడిగినప్పుడే అక్కడ చెప్పారు యాజ్ఞవల్కుల వారు, నువ్వు ఈ పైన అడగకూడదు, అడిగితే నీ తల తెగి కింద పడుతుంది, ఇవన్నీ లాజిక్గా తెలుసుకునేవి కాదు, శాస్త్రపరంగా తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు కొంచెం తగ్గింది ఆవిడ. తగ్గి సరే అట్లాగే చెప్పండి అని అడిగితే మళ్ళీ వచ్చినప్పుడు రెండోసారి అడుగుతున్నప్పుడు చెప్తున్నారు, ఆ ఈశ్వరుడికి కారణం అక్షరం అన్నారు. ఆ అక్షరాన్ని గురించి చెప్పేదే ఈ ఎనిమిదవ మంత్రం. కనుక ఈ బ్రాహ్మణానికి అక్షర బ్రాహ్మణం అని పేరు వచ్చింది. కనుక ఈశ్వరుడికి కూడా కారణమైనటువంటి ఎవరు అంటే, కారణమైనటువంటి వారు అంటే అక్షరం బ్రహ్మ అన్నారు. ముండకోపనిషత్తులో చూసాం అక్షరం అని, తదక్షరం అధిగమ్యతే అన్నారు. యత్తదద్రేశం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణి పాదం. అక్కడ అక్షరం అని చెప్పింది, ఇక్కడ అదే మంత్రం ఇంకొక ఫార్మేట్లో ఉంది. అక్కడ పోయిటరీ ఫామ్లో ఉంది, ఇక్కడ ప్రోజ్ ఫామ్లో ఉంది, అంతే తేడా. అది పద్యరూపం, ఇది గద్యరూపం, ఒకటే మీనింగ్. అక్షరం అన్నారు. అక్షరం అంటే మనం ఆల్ఫాబెట్స్ అంటాం సార్, ఆ అక్షరం కాదు. ఈ అవన్నీ అక్షరాలు, ఆ అక్షరం కాదు. ఇక్కడ అక్షరం అంటే నశించినటువంటి బ్రహ్మ చైతన్యం అని అర్థం. ఆ అక్షరం యొక్క లక్షణాలు ఏంటి అని చెప్తున్నారు. హిరణ్య గర్భ రెండవ పాదం, విరాట్ మొదటి పాదం, రెండు పాదాలు కార్యపాదాలు, మూడవ పాదము ఈశ్వరుడు అంతర్యామి. మరి మూడవ పాదమైనటువంటి ఈశ్వరుడికి కూడా కారణమైన అక్షరం ఈ మూడు పాదాల కంటే వేరై ఉండాలి కదా, అందుకనే తురి ఆత్మ అన్నాం మాండుక్యంలో. ఏదైతే తురి ఆత్మ అని మాండుక్యంలో నాలుగవ పాదంగా చెప్పబడిందో, పాదం కాదు పాదంలాగా, చతుర్థ పాదః అన్నాడు. ఆరవ మంత్రంలో మాండుక్యంలో ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామి ఏష యోని సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం. ఈశ్వర ఏడు దగ్గరికి వచ్చేటప్పటికీ నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం తుర్యాత్మ, అదే అక్షరం. ఇక్కడ ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి మనం ఒక ఉపనిషత్తుకి ఒక ఉపనిషత్తుకి. మాండుక్యంలో చెప్పినటువంటి ఆరవ మంత్రం ఈశ్వరుని గురించి చెప్పబడింది, ఐదవ మంత్రం నాలుగవ మంత్రాలు అవన్నీ కూడా కార్యపాదాల గురించి చెప్పబడింది. కనుక కార్యం కారణం, స్థూలం సూక్ష్మం కారణం, స్థూల ప్రపంచ సూక్ష్మ ప్రపంచ కారణ ప్రపంచ వీటన్నిట్లో కూడా ప్రతిబింబ చైతన్యం ఉంటూనే ఉంటుంది. ఈ మూడిటికి పైన ఉన్నటువంటిది అక్షరం బ్రహ్మ, కార్యకారణ విలక్షణం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ. మరి ఆయన లక్షణం ఏమిటో కొంచెం చెప్పండి అని అడిగింది. లక్షణం ఏమిటి, లక్షణం లేనివాడు అని చెప్తున్నారు ఆయన. ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎలా ఉంటారు ఆయన, తెల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, ఇట్లాంటివన్నీ అడుగుతాం కదా కొన్ని తెలుసుకోవాలంటే. పెద్దగా ఉంటాడా, చిన్నగా ఉంటాడా అంటే ఇవన్నీ ఏం చెప్పను నేను, అవన్నీ లేవు ఈయనకి అంటున్నారు అనేది ఈ మీనింగ్ చూస్తున్నాం మనం క్రిందటిసారి. మనకు ఇక్కడ నోరి వీరు ఈ పుస్తకం రాసిన వారు చాలా మంచి వ్యాఖ్యానం చేస్తారు. వీరు శ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారు. వీరి యొక్క వ్యాఖ్యానాలు చాలా బాగుంటాయి, చాలా చక్కగా మంచి తాత్పర్యాన్ని ఇస్తారు వారు ప్రతి పదానికి కూడా. అందుకని వారి పుస్తకాలే మనం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం. నోరి వెంకట శ్రీనాథ వెంకట సోమయాజులు గారు ఎంత పెద్ద పేరు చూశారా, చాలా గొప్ప పండితులు వారు. వ్యాకరణంలో, యోగశాస్త్రంలో, వేదాంతంలో, అన్ని శాస్త్రాల్లో వారి యొక్క తాత్పర్యం చదివితేనే మనకు మొత్తం బోధపడుతుంది. చూడండి ఒక్కొక్కటి, సహోవాచ ఏ తద్వై తదక్షరం మంత్రం యాజ్ఞవల్క్య వారు చెప్తున్నారు. ఓ గార్గీ, ఈ మూడింటికి కారణం తత్ అక్షరం అన్నారు. అక్షరం ఎవరు చెప్తున్నారు, నేను చెప్పడం లేదు, బ్రాహ్మణాహ అభివదంతి జ్ఞానులు చెప్తుంటారు. ఆయన జ్ఞానే, నేను చెప్తానని అనలా, చూసారా ఇలా మేధావులు జ్ఞానులు అందరు చెప్తూ ఉంటారు. బ్రాహ్మణాహ అంటే బ్రాహ్మణ సపోజ్ టు బి ఏ జ్ఞాని అని అర్థం. బ్రాహ్మణులు చెప్తారని ఇక్కడ మామూలు బ్రాహ్మణులను తీసుకోకూడదు, జాతి బ్రాహ్మణులు చెప్తారని చెప్పకూడదు. జాతి బ్రాహ్మణులు చెప్తే ఎప్పుడు చెప్పాలి, అందరు బ్రాహ్మణులు చెప్పాలి కదా, చెప్పడం లేదే, వేరే ఏదేదో చెప్తున్నారు కదా బ్రాహ్మణులు. కనుక ఇక్కడ బ్రాహ్మణాహ అంటే జ్ఞానులు, ఆత్మజ్ఞానం తెలిసిన వారు అని అర్థం. ఏం చెప్తున్నారు వారు, అభివదంతి అస్థూలం, ఈ యొక్క అక్షరం స్థూలము కాదు అన్నారు. విరాట్ రూల్ అవుట్, ఆయన విరాట్ అంటే స్థూలం కదా, అస్థూలం అని అణు, స్థూలం కాదంటే అణు ఆయన పోని, అది కాదంటే ఇది, ఆపోజిట్సే కదండి ప్రపంచం అంతా కూడా. నలుపు కాదంటే తెలుపా అని అడుగుతాం కదా, పొట్టిగా ఉంటాడా, పొట్టిగా ఉండడంట అయితే పొడుగా అని అడుగుతాం. ఒకటి చెప్తే అది కాదంటే దాని ఆపోజిట్ అడుగుతాం. అదేవిధంగా అస్థూలం అంటే ఆయన స్థూలం కాదు అంటే వెంటనే డౌట్ ఏమొస్తుంది, ఆయన అణువుగా ఉంటాడా, అణు అంటే అనణు, అణువు కాదుట. తర్వాత అహ్రస్వం, పొట్టిగా ఉండడు, హ్రస్వం అంటే పొట్టిగా ఉండడం, అహ్రస్వం పొట్టిగా ఉండడు, అయితే పొడుగ్గా ఉంటాడా అంటే అదీర్ఘం, పొడుగ్గాను ఉండడు అదీర్ఘం. అలోహితం, ఎర్రగా ఉండడు, ఎర్రగా ఉండాలంటే పచ్చగా ఉంటాడా పోని, పసుపుగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా అంటే అస్నేహం. అలోహితం అంటే గుణము లేనివాడు, రంగు రూపు లేనివాడు అని అర్థం. అలోహితం అంటే రంగు లేనివాడు అని అర్థం. అస్నేహం, దేని చేత అంటబడనివాడు, అంటే జలానికి గుణమైనటువంటి ద్రవత్వం కలవాడు కాదు. స్నేహం అంటే ఇప్పుడు నూనె నీళ్లు అంటుకుంటాయి కదా, అంటుకునే స్వభావం కలిగినది స్నేహం. అందుకే స్నేహానికి, ఫ్రెండ్షిప్కి స్నేహం అని ఎందుకు పేరు పెట్టారంటే ఇద్దరు పక్కపక్కన కూర్చుంటారు ఎప్పుడు. స్నేహితులైతే కలిసి నడుస్తారు, కలిసి తింటుంటారు, కలిసి అన్ని కలిసి చేస్తుంటారు కదా, అతుక్కొని ఉండడం అన్నమాట. దానికి స్నేహం అనే పేరు. అట్లాంటి గుణం ఏమన్నా ఉన్నదా ఈయనకి అక్షరానికంటే? అస్నేహం. జలానికి ఉన్నటువంటి ద్రవత్వ గుణం వలన కలవాడు, అటువంటి గుణం కలవాడు కాదు అని అర్థం. తర్వాత అచ్చాయం, ఆయన నీడా కాదు అన్నాడు. అందరు చెప్తుంటారు కదా, ఆ నీడ చూసావా అది నా ఆత్మ అంటుంటారు. నీడ చూసి ఆత్మ అనేవాళ్ళు ఉన్నారు, ఉన్నారా? విన్నాం చిన్నప్పుడు ఎక్కడో. నీడ కూడా కాదు ఆయన. నీడ కాకపోతే మరి ఏమిటి పోని, చీకటిగా ఉంటాడు అంటే. అంధకారము కాదు అతమహ, అంధకారము కాదు అతమహ. అచ్చాయం అతమహ అవాయు, వాయువు కాదు. ఈ గాలి తగులుతోంది కదా, ఈ గాలి ఏమన్నా ఆత్మ అన్నారు. వాడి గాలి పట్టిందంటాడు. గాలి పట్టడం అంటే ఏమిటి, ఎట్ట పడుతుంది గాలి? మనసులో ఉన్న ప్రాబ్లమ్స్నన్నిటినీ దేని దేనికో ఆపాదిస్తుంటారు మనుషులు. కనుక ఆయన గాలి కూడా కాదు, వాయువు కాదు. తర్వాత అనాకాశం, ఆకాశము కాదు. ఎందుకంటే ఏ గుణాలు లేనివాడు, శబ్దస్పర్శ రూపరసగంధాలు లేనివాడని చెప్తున్నారు. అదేవిధంగా అనాకాశం అసంగం తెలుగులో రాస్తున్నారు. అసంగం అంటే ఈ లక్క చూసారు అతుక్కుంటుంది, లక్క. ఈ లక్క అనేటువంటిది స్టాంపుల మీద వేస్తుంటారు పుస్తకాల మీద, బాగా అది అతుక్కుందంటే ఇంకా దాన్ని తీయడం మన వల్ల కాదు. అట్లాంటి గుణం ఏమన్నా ఉందా ఈ అక్షర బ్రహ్మానికంటే? అటువంటి గుణం కూడా లేదు. అసంగం అన్నాడు. దేనితోనూ సంగం ఏర్పరచుకోదు అని అర్థం. అసంగం అగంధం అరసం, రసము లేదు అంటే రుచి వాసన రుచి లేనిది అని అర్థం. అరసం రసము కాదు. తర్వాత అగంధం గంధము కాదు, గంధము కూడా లేదు. నాకు మంచి వాసన వస్తున్నదండి, నాకు మంచి ఇది శబ్దం వినపడుతుందండి అంటుంటారు. కొన్ని శబ్దాల రూపంలో ఏదో వింటున్నాను, ఏదో చూస్తున్నాను అన్నారు. ఏది విన్నా ఏది చూసినా ఒకసారి చెక్ చేయించుకో, చెవులు కళ్ళు అని అర్థం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా చెప్తే నాకు అవన్నీ కనపడుతున్నాయండి, నాకు అన్ని శబ్దాలు వినపడుతున్నాయండి అన్నాడు. ఆ వినపడేదో కనపడేదేదో అనిపిస్తూ ఉంటుంది లోపల జనానికి, అవన్నీ కూడా నీ భ్రమలు, మనసులో వచ్చేటటువంటి ఒక భ్రమ. అవన్నీ పెట్టుకొని అసలు ఆత్మ విషయాన్ని మర్చిపోవాలి. ఆ చూస్తున్నాడు అన్నాడు చూసావా తెలుసుకునేవాడు వాడే ఆత్మ, వాడిని వదిలిపెట్టి అన్నీ పట్టుకుంటాడు పోయి, అది దురదృష్టం. అసలు విషయాన్ని తాను ఆత్మనని తెలుసుకోకుండా ఆ అనుభవం ఈ అనుభవం వీటి కోసం పరిగెడతాడు. ఎందుకంటే అది అందరికి చెప్పుకోవడానికి కాస్త సంతోషంగా ఉంటుంది. నీకేం అనుభవమే రాలేదా ఇంకా? ఇంతకాలం స్వామిని గారి దగ్గరికి వెళ్తున్నావు, ఇంకా ఏమైనా అనుభవం వచ్చిందా అంటే ఏం రాలేదా. అయ్యో అందుకని వాళ్ళకు చెప్పడం కోసమైనా సరే, కొంతమంది చదువుకునే వాళ్ళు ఎవరు చెప్పరు, చదవని వాళ్ళు చెప్తుంటారు అట్లా ఆ అనుభవాలు ఈ అనుభవాలని. అటువంటి అనుభవం రాకూడదు, రాకుండా చెయ్యి నాయన భగవంతుడా అని చెప్పి ప్రార్థించాలి ఆయన్ని. అట్లా వచ్చిందంటే సంక భ్రాంతి అని అర్థం. తర్వాత అచక్షుహు అచక్షుష్కం అంటే ఆయనకు కళ్ళు లేవు, అయితే గుడ్డివాడ అన్నాడు. అట్లా గుడ్డివాడనేం కాదు, ఆయనకు కళ్ళు లేవు. అశ్రోత్రం చెవులు లేవు అంటే ఏమీ వినడు ఏమీ చూడడు. ఉంటే కదా చెవులు చూడటానికి, చెవులు వినడానికి, కళ్ళు చూడడానికి. ఏమీ లేవునప్పుడు ఏం చూస్తాడు ఏం వింటాడు? నేత్రాలు కలవాడు కాదు, చెవులు కలవాడు కాదు. పోనీ మనస్సు ఉందా అంటే అవమానాహ, ఏమిటండి ఇట్లాంటి బ్రహ్మాన్ని గురించి చదవమంటారు మమ్మల్ని, అవమానాహ అన్నాడు. మనస్సు లేదు ఇట్లాంటి బ్రహ్మాన్ని గురించి ఎవరండి వింటారన్నాడు. ఎందుకు వినరు? ఆ కళ్ళు మనస్సు చెవులు పన్ను చేయడానికి ఏ బ్రహ్మమైతే కారణమో ఆయన గురించి తెలుసుకోవాలి. కళ్ళు కళ్ళుగా మనస్సు మనసుగా ఉండడానికి అక్షరం బ్రహ్మే కారణం. ఆయనకు మనసు ఉండక్కర్లా, ఆయనకు కళ్ళు ఉండక్కర్లా, చెవులు ఉండక్కర్లా. కళ్ళు కళ్ళుగా, చక్షుషచక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచం. ఏ ఉపనిషత్తు? కేనోపనిషత్తులో చదివాం, ఎప్పుడో చదివాం, ఎప్పుడు చదివాము, ఏ జన్మలో చదివాము గుర్తుందా? చాలా కాలం కిందట చదివాం. కనుక మనస్సు కలవాడు కాదు, తేజస్సు కూడా లేనివాడు. పోనీ తేజస్సు ఉందా? జ్యోతి అంటుంటారు చూసారు, ఆత్మజ్యోతి అంటారు. తేజస్సు లేదు ఆయనకి, తేజస్సు లేనివాడు అతేజస్కం. తర్వాత అప్రాణం, ప్రాణము లేనివాడు. ప్రాణం కూడా లేదా? అసలు ఇటువంటి బ్రహ్మ ఉంటాడా అండి అన్నాడు. ఏమీ లేనివాడు ఎట్లా ఉంటాడు అన్నాడు. ఉంటాడు, అది ఎలా ఉంటాడో చెప్తాం తర్వాత. అప్రాణం అముఖం, నోరు లేనివాడు. నోరే లేదు పాపం ఆయనకి. అముఖం, ముఖం అంటే ఈ ముఖం ఫేస్ కాదు, ముఖం అంటే నోరు, నోరు లేనివాడు. అమాత్రం, కొలత లేనివాడు. మెజర్మెంట్ పెట్టి ఆయన్ని ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇట్లా మెజర్ చేయడం వీలు కాదు. అమాత్రం, మాత్రం అంటే మన తెలుగులో అనే మాత్రం కాదు, కొంచెం ఇంత మాత్రం కూడా తెలియదా నీకు అంటుంటారు. ఆ మాత్రం కాదు, మాత్ర కూడా కాదు. మాత్రం అంటే మా అంటే టు మెజర్, కొలత. మాత్రం, ఆ మాత్రం అంటే కొలత. ఇంత కొలత ఆయనకి పొడుగు పొట్టి లావు సన్నం అనే కొలత లేదు. గుండ్రంగా ఉంటాడా చదరంగా ఉంటాడా అనే కొలమానంతో ఆయన్ని తెలుసుకోలేము. కొలమానం లేదు ఆయనకి. ఆ మాత్రం. తర్వాత అబాహ్యం అనంతరం, అతనికి లోపల లేదు బయట లేదు. ఇప్పుడు శరీరానికి చూడండి, బయట ఉన్నది లోపల ఉన్నది. శరీరానికి, శరీరం అనే దానికి బాహ్యము ఉన్నది, ఆంతరము ఉన్నది, ఉన్నది కదా. కానీ ఆత్మకి ఆంతరము లేదు, బాహ్యము లేదు. అందుకనే సైంటిస్టులకి చాలా కష్టం దీన్ని తెలుసుకోవడం. శాస్త్రం లేకుండా వాళ్ళు తెలుసుకోలేరు. శాస్త్రమే ప్రమాణం. ఈ యొక్క బ్రహ్మ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రం లేకుండా, గురువు లేకుండా ఎవరికీ అర్థం కాదు. అది పరమ సత్యం. గురుముఖంగా శాస్త్రపరంగా తెలుసుకోవాలి. లోపల బయట లేనివాడు అని అర్థం. తర్వాత అనంతరం అబాహ్యం. తర్వాత న తదశ్నాతి కించన, ఆ అక్షరం బ్రహ్మ దేనిని కూడా, అశ్నాతి అంటే అనుభవించడం, భోగించడం, భోక్త కాదు అని అర్థం. దేన్ని కూడా అనుభవించడు. అశ్నాతి అంటే తినడం, అసలు మీనింగ్. ఇక్కడ తినడం అంటే భోగాన్ని అనుభవించడం, భోక్తగా కాదు అని అర్థం. ఆయన దేనిని అనుభవించడు, కళ్ళతో చూసి అనుభవించడం కానీ, చెవులతో విని అనుభవించడం కానీ, మనస్సుతో అనుభవించడం కానీ, లేకపోతే బుద్ధితో కానీ, దే ప్రకారంగా కూడా దేనిని కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేయడు, అనుభవానికి రాదు ఆయనకి. న కించన అశ్నాతి అంటే ఇన్ షార్ట్ ఒక మాటలో చెప్పాలంటే భోక్త కాదు అని అర్థం. ఎక్స్పీరియన్సర్ కాదు అంటే సబ్జెక్ట్ కూడా కాదు. సబ్జెక్ట్ అయిన వాడే కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం కదా. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూసి ఐఎమ్ ది సబ్జెక్ట్ పువ్వు ఈజ్ ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు నేను ఈ పుష్పాన్ని రంగుని చూసి అనుభవిస్తున్నాను, కంటి ద్వారా తెలుసుకుంటున్నాను, కనుక నేను భోక్తనవుతాను, సబ్జెక్టుని భోక్తనవుతాను. అటువంటి భోక్త కాదు. మరి ఇప్పుడు నేను ఆత్మని అంటే నేను భోక్తని కాదా అంటే, భోక్త అయిన వాడు ఆత్మ కాదు. భోక్త అనేటువంటిది ఈ శరీరానికి, కళ్ళకి, మనసుకు సంబంధించినది, ప్రమాత భోక్త. ఆత్మ అనేది అసలు భోక్త కాదు. కనుక నేను ఆత్మని, నేను భోక్తని కాదు. ఈ శరీరం, మనస్సు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాయి, ఇవే భోక్త అవుతున్నాయి, కానీ నేను భోక్తని కాదు అని అర్థం. అక్కడ నా భోజ్యం నా భోక్త అనేది వస్తుంది నిర్వాణ షట్కంలో. అదేవిధంగా న అశ్నాతి, ఏ వస్తువుని అతడు ఏమీ అనుభవించడు అని అర్థం. అంటే అశ్నాతి అంటే తినడు అని అర్థం వస్తుంది ఇక్కడ. తినడు అని రాశారు ఆయన. తినడు అంటే మిగతావన్నీ చేర్చుకోవాలి, ఏమి తినడు, వినడు, చూడడు అట్లా ప్రతిదానికి చేర్చుకోవాలి. నా అశ్నాతిన, అంతేకాదు నా తద్ అశ్నాతి కశ్చన అన్నారు. ఆయన అనుభవించడు, ఆయన ఎవరన్నా అనుభవిస్తారా అన్నారు. ఆయన ఎవరికైనా అనుభవానికి కారకుడవుతాడంటే అభోగ్యం అన్నాడు. భోగ్యము కాదు, అతనికి తినేది లేదు, అతన్ని ఎవరూ అనుభవించేది లేదు. అతను తినడు అని చెప్పి రాశారు. అతనిని తినేది ఏదీ లేదు అని రాశారు ఇక్కడ తాత్పర్యం. అతనిని తినేది ఏదీ లేదు అంటే అతనెవరు? అక్షరం బ్రహ్మ. అక్షరం బ్రహ్మని తినేది ఏదీ లేదు అంటే ఈయన భోగ్య వస్తువు కాదు ఎవరికి అని అర్థం. ఆబ్జెక్టు కాదు, సబ్జెక్టు కాదు, భోగ్య వస్తువు కాదు అని అర్థం. అభోగ్యం, అభోక్త అభోగ్యం అన్నారు. అనుభవింపబడేది కాదు, అనుభవించేవాడు కాదు. ఈ రెండు తప్ప ఇంకేమన్నా ఉంటాయండి వేరేది? ఈ రెండు ఆయన కాదన్నప్పుడు ఆయన ఎవరై ఉండాలి అన్నాడు. అదే ఉనికి ఎరుకైనటువంటి నీ స్వరూపం. ఈ నేను అన్నప్పుడు నువ్వు అహంకారంతోనే చేర్చుకుంటూ ఉంటావు ఎప్పుడు. ఈ అహంకారం ప్రతిబింబ చైతన్యం, ఇది ఉండడానికి కారణం చిత్. ప్రతిబింబ ముఖం చూసి అద్దంలో బింబముఖాన్ని మర్చిపోతామా? మర్చిపోతున్నారా? అద్దంలో మన ముఖం చూస్తాం, చూసిన తర్వాత ఈ ముఖాన్ని మర్చిపోతున్నామా? కానీ అద్దంలో ముఖం దూరంగా ఉంది, ఈ ముఖం ఇక్కడ ఉన్నది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం చాలా దగ్గరగా ఉన్నాయి, క్లోజ్గా. అందుకనే విడిగా విడిగా తెలుసుకోలేకపోతున్నాం మనం. బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి, సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవాలి. సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవాలంటే మిగతా ఆలోచనలన్నీ కట్టి పెట్టాలి, కట్టి పెట్టి సూక్ష్మ బుద్ధి దీన్ని ఇటువైపుకి మరల్చాలి. అందుకని అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖులైన వాళ్ళకి తెలుస్తుంది, కానీ బహిర్ముఖంగా ఎప్పుడు ప్రాపంచ విషయాలు మాట్లాడే వాళ్ళకి ఈ విషయం బోధపడదు. అందుకని ఎంత తక్కువ ప్రాపంచిక విషయాలు మాట్లాడుతూ ఉంటే, ఎంత తక్కువ తక్కువ తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ ఎక్కువగా మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందగలం. కనుక అవి తగ్గించుకోం కదా మనం, అవి అట్రాక్షన్గా ఉంటాయి, వాటి కోసం పాకులాడుతూ ఉంటాం. కనుక అవి తగ్గించుకోవాలి, అంతర్ముఖులం కావాలి. అందుకని ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువగా అనవసరమైన ఆలోచించకూడదు. అవన్నీ కూడా మిథ్య. ఎందుకు నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి? నేను నా శక్తిని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఆయుష్ అయిపోతూ ఉన్నది ప్రతిక్షణం. కనుక ఈ విధంగా మనల్ని ఇవెందులో పడేసి మనల్ని లాక్కెళ్తూ ఉంటాయి మనకు తెలియకుండానే మాయ. ఇట్లా అబ్బాయి, అమ్మాయి, ఇల్లు, ఆస్తులు, పాస్తులు, అవన్నీ మనల్ని లాగేసి 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 వాటి వైపు తీసుకెళ్ళి చివరికి మనం తెలుసుకునేటప్పటికీ పుణ్యకాలం పుచ్చిపోయిందంటారు. పుణ్యకాలం అంతా అయిపోతుంది అన్నారు. అట్లాగే జరుగుతుంది. మనం కళ్ళు తెరిచి, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఆయుః నశ్యతి పశ్యతాం ప్రతిదినం. ఆయుః నశిస్తూ ఉన్నది ప్రతిదినం. ఎప్పుడొస్తుందో మృత్యు తెలియదు మనకు. ఎందుకు కాలాన్ని వృధా చేసుకుంటావు? ఆత్మనని తెలుసుకొని మోక్షాన్ని పొందు, జీవించి ఉండగానే అని చెప్తున్నాయి శాస్త్రం అంతా చెప్తున్నాయి. మనం మాత్రం స్వామిని గారు అవన్నీ తర్వాత చూసుకుంటామండి, తర్వాత ఏం లేదు ఇంక తర్వాత చూసుకోవడానికి. అంతగా లాగేస్తూ ఉంటాయి మనల్ని, అవి సత్యం అనిపిస్తూ ఉంటాయి, అవన్నీ చాలా మంచి కనపడతాయి. కానీ అవి ఎంత భ్రమింపజేస్తాయి అంటే మనల్ని మాయలో పడేసి మనల్ని మనల్ని స్వరూపాన్ని మనకు తెలుసుకోకుండేట్లుగా చేస్తాయి. అందుకని ఇవన్నీ గ్రహించడానికి ఆత్మనైన నేనే, నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. చూసారా, ఇదంతా మాయ యొక్క విషయమే కదా. కాస్త పంటి నొప్పి వస్తే మర్చిపోతాం, కాస్త తలనొప్పి వస్తే అందులో పడిపోతాం. ఏమి తట్టుకోలేం కదా, ఆకలికి తట్టుకోలేం, దాహానికి తట్టుకోలేం. ఉన్నవి కాక ఇవన్నీ న్యాచురల్, మనం చేర్చుకుంటాం కొన్ని. నిద్ర, ఆకలి, దాహం తట్టుకోలేము ఎవరైనా. అవి వాటి పోషణకే మనకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేవ చేయాలి దీనికి. ఇది కాక మన యొక్క రాగద్వేషాల వల్ల మనం చేర్చుకునేవి ఎక్స్ట్రా, వీటికి సమయం తక్కువ యాక్చువల్గా. కానీ మన యొక్క మమకారాల వల్ల, అనురాగం వల్ల, ఈ యొక్క భ్రమ వలన చేర్చుకునేటువంటివి చాలా ఎక్కువ. అర్థమైందా? అందుకని దాంట్లో పడకుండా ఉండడం కోసమే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి మనం. నాయన నన్ను గట్టెక్కించు, గట్టెక్కించు అంటే ఇదే గట్టెక్కించడం అంటే. మనం అనుకుంటా కష్టాల నుంచి గట్టెక్కించు అంటాం. మా అబ్బాయికి పెళ్ళయ్యేటట్లు చూడు, నన్ను గట్టెక్కించు. మా అమ్మాయికి పెళ్ళయ్యేటట్లు చూడు, నన్ను గట్టెక్కించు. మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అన్నీ తీసేసి నన్ను గట్టెక్కించు. ఇవన్నీ పెద్ద గట్టెక్కడం ఏం కాదు. అసలు గట్టెక్కడం ఏమిటంటే వీళ్ళందరి నుంచి నన్ను బయటపడి, అదే పెద్ద గట్టెక్కడం అంటే. ఈ యొక్క సంసార సముద్రంలో నుంచి నన్ను గట్టెక్కించు నాయన అని అడగాలి. కానీ చిన్న చిన్న కష్టాల నుంచి బయటపడే అంటే పడేస్తాడు, తర్వాత ఇంకో కష్టం వస్తుంది, మళ్ళీ గట్టెక్కించు. ఎన్నిసార్లు ఎక్కిస్తాడు ఆయన? ఎన్నిసార్లు ఎక్కిస్తాడు? చేస్తూ ఉంటాం అట్లాగే. తదశ్నాది భోక్త కాదు, భోగ్యము కాదు ఎవరికి. కనుక ఎందుకంటే ఆయన విశేషంగా చెప్పుకోలేం. ఈయన విశేషం, విశేష్యం, ఈయనకి విశేషణాలు ఉన్నాయని చెప్పుకోలేం. ఆయన ఒక పదార్థం కాదు కదా, ఒక వస్తువు కాదు కదా. ఒక వస్తువు అయితే దీనికి ఈ రంగు, ఈ రూపం అన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు. కనుక ఒక వస్తువు మనకు తెలియాలంటే దానికి రంగు, రూపం, ఒక సైజు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేవు. కనుక ఈ అక్షరం బ్రహ్మ ఇటువంటిది అని చెప్పి చెప్పారు యాజ్ఞవల్కుల వారు. విశేషం కాదు కాబట్టి సమస్త విశేషణాలకు అతీతుడు అని అర్థం. ఏ అడ్జెక్టివ్ చెప్పడానికి లేదు ఆయనకి. ఏదైనా అడ్జెక్టివ్ చెప్పావు అంటే శాస్త్రం ఒక ముట్టిగా అవేస్తుంది నీ తల మీద. ఏమైనా అనవసరంగా మాట్లాడవాకు అంటుంది. అందుకని చివరిలో తదశ్నాతి కశ్చన అన్నాడు. ఇంతవరకు ఈ మంత్రం అక్షర బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పారు. చాలా ముఖ్యమైన మంత్రం ఈ మంత్రం. తర్వాత ఏం చెప్పాలి ఇప్పుడు? ఈ అక్షరాన్ని గురించి చెప్పిన తర్వాత ఇంకేముంది చెప్పడానికి? ఏమీ లేదు. తర్వాత మంత్రంలో, 9వ మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే చాలా మళ్ళీ ఈశ్వరుని గురించి చెప్పబోతున్నారు. ఈ జగత్తుకి ఇవన్నీ నడవడానికి కారణం ఏమిటి? చంద్రుడు, సూర్యుడు, నీళ్లు చూడండి క్రిందికే ప్రవహిస్తాయి. నీళ్లు చూడండి, అగ్ని చూడండి వేడిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ నియతి, దీన్ని పరిపాలించేవాడెవరు? ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ప్రతిదీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈశ్వరుడు పరిపాలిస్తున్నాడు అంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడు అనకుండా, ఈశ్వరుడు అంటే ఆకాశం అని చెప్పి చెప్పారు ఒక చోట, ఈశ్వరుడు అంటే అక్షరం అంటున్నారు ఇక్కడ మళ్ళీ. ఆ అక్షరమే ప్రశాసని గార్గి అంటే ఆయనే పరిపాలిస్తున్నాడు, ఆయన పరిపాలించడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పబోతున్నారు. 9వ మంత్రం చదువుతాం. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ సూర్యా చంద్రమసౌ విధృతౌ తిష్ఠతః. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ ద్యావా పృథివ్యౌ విధృతే తిష్ఠతః. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ నిమేషా ముహూర్తాః అహోరాత్రాణ్యర్ధమాసామాసాం ఋతవః సంవత్సరాః ఇతి విధృతాస్తిష్టంతి. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ ప్రాచ్యోన్యాం నద్యః స్యంద్యంతే శ్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతీచ్యోన్యాః యాం యాం చ దిశమను ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ దదతో మనుష్యాః ప్రశంసంతి యజమానం దేవాః దర్వీం పితరో న్యాయత న్వాయత్త దర్వీం పితరోన్వా అన్వాయత్త. ఓకే, ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే. తర్వాత చెప్తున్నారు ఈ యొక్క అంటే యుక్తిపరంగా చెప్తున్నారు, అనుమాన ప్రమాణంతో అక్షరతత్వాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు అనుమాన ప్రమాణంతో ఏమిటండి అనుమాన ప్రమాణం అంటే, ఏమండి నదులన్నీ ప్రవహిస్తున్నాయి, ఎలా ప్రవహిస్తున్నాయి అనుమానించాలి. ఇలా ప్రవహిస్తున్నాయి అనుమానం అంటే తెలుగులో అనుమానం కాదు, డౌట్ కాదు. ఇక్కడ ఇక్కడ అనుమానం అంటే ఇన్ఫరెన్స్ అంటారు. ఇలా ప్రవహిస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ హాల్లోకి రాగానే కుర్చీలు వేస్తున్నాయి, అన్నీ రెడీగా పెట్టున్నాయి అంటే వాటంతటా వచ్చి కూర్చున్నాయా? లేదు కదా. అంటే ఇక్కడ ఎవరో వచ్చి ఒక వ్యక్తి కుర్చీలు వేసి కార్పెట్ వేసి టేబుల్ వేసి ఉంటే కదా ఉంటాయి ఇవన్నీ. మీరేం అనుమానిస్తారు వెంటనే, ఆహా కుర్చీలు వాటంతటా అవి నడిచొచ్చున్నాయి, కూర్చున్నాయి ఆ ప్లేస్లో, కార్పెట్ వచ్చేసింది, స్వామిని గారు వస్తున్నారనేటప్పటికీ భయపడితే అవన్నీ వచ్చి కూర్చున్నాయా ఆ కబ్బోర్డ్లో నుంచి బయటకు వచ్చి నడిచి? ఏం అనుమానిస్తామండి వెంటనే వాటి వాటి ప్లేస్లో ఉంటే. ఎవరో ఒక స్టూడెంట్ వచ్చి ముందుగానే ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేశారంటారా లేదా? దీన్నే అనుమానం అంటారు. నేను అనుమానిస్తున్నాను ఏమిటని, ఎవరో వచ్చి ఇవన్నీ అరేంజ్ చేశారు. అనుమానిస్తామా లేదా? నిర్ణయానికి వస్తామా రామా? ఎవరు చేశారో అదంతా వేరే విషయం, ఎవరో చేశారు. అదేవిధంగా నదులు ప్రవహిస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు మిణుకు మిణుకు అంటున్నాయి, సర్వ సృష్టిలో కూడా ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. అదే కాకుండా ఈ శరీరంలో కూడా ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి. ఇంతగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయంటే ఎవరో కనపడకుండా చేస్తున్నాడండి, ఎవరో మనకు కనపడకుండా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఎవరంటారు ఆయన అంటే, యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు గార్గి ఆయన ఎవరో తెలుసా? పరమాత్మ, ఈశ్వరుడు, అంతర్యామి. ఆయనకి ఇక్కడ అక్షరం అని పేరు పెట్టారు. అందుకే గురువు లేకుండా మనకు అర్థం కాదు. ఇది కిందటి మంత్రంలో అక్షరం అన్నారు, బాగుంది, నిర్గుణం బ్రహ్మ తురి ఆత్మ చైతన్యం అన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తురియం బ్రహ్మ వలనే నదులు ప్రవహిస్తున్నాయి, ఆ తురియం బ్రహ్మ వలనే నక్షత్రాలు వెలుగుతున్నాయి, ఆ తురియం బ్రహ్మ వలనే మెరుపులు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి అని చెప్పగలమా? ఎందుకంటే ఆయన ఏ నిష్క్రియ, ఆయన ఏమి చెయ్యడు. కనుక తురియ బ్రహ్మ అక్షరం వలన ఏమీ రాదు. ఇందాకనే కదా విన్నాం ఆయన కాలు లేదు, ముఖము లేదు, నోరు లేదు, ఏమీ చెయ్యలేడు. అట్లా ఏమి చేయలేని ఆయన ఇవన్నీ ఏం చేస్తాడు, పరిపాలిస్తాడా? అందుకనే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఈశ్వరుడు మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరః. మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరః అంతర్యామి. ఆ మాయకే కారణ ప్రపంచం అన్నాం. కారణ ప్రపంచానికి మాయా అని పేరు. ఆ కారణ ప్రపంచంలో ఈ యొక్క తురీయ ఆత్మ అక్షరం ప్రతిబింబిస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రతిబింబించినప్పుడు ఆయన ఈశ్వర అన్నాం. చిదాభాస ఏర్పడుతుంది కారణ ప్రపంచంలో. ఏర్పడినప్పుడు ఆ చిదాభాస ఏర్పడడం వల్ల ఈశ్వర అని అన్నాం. కనుక బింబ చైతన్యం లేకుండా ఈశ్వరుడు ఉన్నాడా? లేడు కదా. బింబ చైతన్యం అక్షరం అన్నాం. ఇప్పుడు బంగారము ఆభరణాలు ఉన్నాయి, ఆభరణాలు బంగారం కంటే వేరుగా ఉన్నాయా? లేవు కదా. ఆభరణాలే బంగారమే ఆభరణాలు, అవునా? అదేవిధంగా ఈ యొక్క శుద్ధ చైతన్యం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటారు. శుద్ధ చైతన్యం, బింబ చైతన్యం లేకుండా మాయా ప్రతిబింబిత చైతన్యం ఏర్పడదు. మాయా ప్రతిబింబిత చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు. కనుక ఈశ్వరుడు కూడా వ్యావహారిక సత్యం, భగవంతుడు కూడా వ్యావహారిక సత్యం. ఆయన ప్రతిబింబ చైతన్యం సత్యమా మిథ్యా? మిథ్యా. మీ ప్రతిబింబ ముఖం సత్యమా మిథ్యా అండి? సత్యమైతే రెండు ముఖాలు అవుతుంది మీకు. అప్పుడు నేను ఇక్కడ ఒక ముఖం, నాకు రెండో ముఖం అంటామా? అనుకోలే. ఎన్నిసార్లు చూసుకున్నా అర్థం, ఎంత ఉపయోగించుకున్నా కూడా ఆ ముఖం సత్యం కాదు. అట్లని లేదంటావా? కనపడుతోంది కదా, మిథ్యా అన్నాం. అదేవిధంగా ప్రతిబింబ చైతన్యం కూడా మిథ్యా. ప్రతిబింబ చైతన్యం ఎవరా? ప్రతిబింబ చైతన్యం ఎక్కడ ప్రతిబింబిస్తున్నాడు అంటే కారణ ప్రపంచంలో ప్రతిబింబిస్తున్నాడు. కాసల్ యూనివర్స్ అంటారు. అదే వెస్ట్లో అయితే ఏమన్నాం? కాసల్ బాడీ. ప్రాజ్ఞ ఇక్కడ ప్రాజ్ఞలో కూడా ప్రతిబింబిత చైతన్యం ఉంది. అన్ని ప్రాజ్ఞలు పుట్ టుగెదర్ మాయా ప్రతిబింబిత చైతన్యం. ఇక్కడైతే అవిద్య, అక్కడైతే మాయ టోటల్. కనుక మాయలో ప్రతిబింబించే చైతన్యం ఆ చిదాభాస, ఆయనకి ఈశ్వర అని పేరు. కనుక ఈశ్వరుడు అక్కడ ప్రతిబింబించాలి అంటే, ఆ చిదాభాసగా అక్కడ ఏర్పడాలి అంటే బింబ చైతన్యం ఉండాలా లేదా? ఎవరా బింబ చైతన్యం? అక్షరం. కనుక ఈశ్వరుణ్ణి కూడా అక్షరం అని అనొచ్చు. ఆభరణాన్ని కూడా బంగారం అనొచ్చా అనకూడదా? అయ్యో బంగారం అనకపోతే ఏమనంటామండి? బంగారం ఉంటేనే కదా ఆభరణం ఉన్నది. కనుక అనడంలో తప్పు లేదు. బంగారపు గొలుసు అంటున్నాం కదా, ఏ బంగారం ఎందుకు వాడతావు అన్నారు. ఏమండి బంగారమే లేకపోతే అది ఉండదు కదా. బంగారం తీసి గొలుసు తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తాం బంగారం లేకుండా? గొలుసు తీసుకెళ్ళలేం కదా బంగారం లేకుండా. అట్లాగే అక్షరం లేని ఈశ్వరుడు లేడు. అక్షరం బ్రహ్మ, బింబ చైతన్యం లేని ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు అంటే ఎవరు? పరమాత్మ, భగవంతుడు. గాడ్ అంటారు చూసారా? ఆ గాడ్ అని ఎవరైతే అంటామో, భగవంతుడు అని ఎవరైతే అంటామో, ఆయన ఉండాలి అంటే ఎవరుండాలి? బింబ చైతన్యం ఉండాలి. ఆ బింబ చైతన్యం లేకుండా ప్రతిబింబ చైతన్యం మాయలో ఏర్పడలేదు. మాయ అంటే ఏం పేరు అది? కారణ ప్రపంచం. కారణ ప్రపంచము లేక మాయలో బింబ చైతన్యం లేకుండా ప్రతిబింబ చైతన్యం ఏర్పడదు. ప్రతిబింబ చైతన్యం ఏర్పడటం వల్లనే ఆయన్ని దేవుడు అన్నాం. కనుక ఈ దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి అక్షరం అని అనొచ్చా అనకూడదా? అక్షరం అనేది బింబ చైతన్యం. అందుకని యాజ్ఞవల్కుల వారు ఇక్కడ అక్షరం అంటున్నారు ఆ ఈశ్వరుణ్ణి. అర్థమైందా? చాలా నిగూఢమైన పాయింట్ ఇది. ఈ అక్షర బ్రహ్మ అంటే, ఈ అక్షరం బ్రహ్మ అంటే ఇక్కడ ఈ మంత్రంలో భగవంతుడు అని అర్థం. ప్రశాసని, ఆయన యొక్క పరిపాలన వలననే. చూడండి, ప్రశాసనే ఓ గార్గి, ఈశ్వరుడు అంతర్యామి వలనని సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్ఠతః. ఈ సూర్యుడు చంద్రుడు వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి అన్నారు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు తన స్థానంలో తానున్నాడు. సూర్యుడి నుంచి ప్రకాశం తీసుకుంటూ వాళ్ళిద్దరూ కూడా వారి వారి స్థానాల్లో ఉండి ప్రతిరోజు ప్రకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటాను అన్నాడంటే ఇంకంతే. ఈశ్వరుడు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే, ఈ అక్షరం యొక్క పరిపాలన వలననే గార్గి ద్యావా పృథివ్యౌ, ఈ స్వర్గలోకము ద్యులోకము, స్వర్గలోకము పృథివీ భూలోకము విధృతౌ తిష్ఠతః, వాటి వాటి స్థానాల్లో అవి ఉన్నాయి, భూలోకము ద్యులోకము. అంతేకాదు ప్రతి చోట చూడండి, ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి, ఏతస్య వా అక్షరస్య ప్రతిసారి వస్తున్నది. ఈ యొక్క ఈశ్వరుడి పరిపాలన వలననే, అంతర్యామి వలననే నిమేష ముహూర్తాహ, నిమిషములు ముహూర్తములు. నిమిషం అంటే ఏమిటో తెలుసా? నిమిషం అంటే కళ్ళు రెప్పపాటు కాలం. ఈ కాలం అనేది కూడా ఆ ఈశ్వరుడి వలన ఏర్పడింది. నిమేషం అంటే కన్ను రెప్పపాటు అంటారు, కన్ను రెప్పపాటులో జరిగిపోయింది అంటారు. చూసారా ఎంత టైం అని చెప్పమంటే ఎన్ని నిమిషాలు పట్టిందని అడిగితే ఒక్కొక్కసారి టైం చెప్పడానికి ఏం లేదండి, కన్ను రెప్పపాటులో జరిగిపోయింది అంటారు. అంటే టైం డ్యూరేషన్ అన్నమాట, అది సెకండ్ కంటే తక్కువ అని. 45 కను రెప్పపాట్లు కలిపితే ఒక ముహూర్తం. ముహూర్తం ఎక్కడ వింటున్నాం మనం? ముహూర్తం అని పేరు, ముహూర్తం ఎక్కడ వింటాం? ఆ పేరు పెళ్ళిళ్ళప్పుడు వింటాం, ముహూర్తం పెళ్ళి ముహూర్తం. ఎంతసేపు ఉంటుండేది ముహూర్తం? గంట ఉంటుందా, 2 గంటలు ఉంటుందా? 45 కను రెప్పపాట్లు ముహూర్తం, ఒక ముహూర్తం. అందుకని తొందర తొందరగా వెళ్ళి చూడాలి ఆ ముహూర్తం, లోపల కట్టేసేయాలి తాళం గట్టి మేళం. బాజా భజంత్రికులు వాయించండి అంటాడు. మళ్ళీ ఆ ముహూర్తం పోయిందంటే 45 కను రెప్ప, 45 కానీ 48 కానీ కళ్ళు ఇట్లా తెరిచి మూసే లోపల. నిమేష అంటే కను రెప్పపాటు, అట్లా 48 సార్లు కళ్ళు తెరిచి కళ్ళు మూసేటప్పటికీ ఎంతసేపు పడుతుందండి ముహూర్తం? ఎవరు వలన ఈ జరుగుతోంది ఈ ముహూర్తం, ఈ కనురెప్ప పాట అంటే? నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు కనురెప్పని కదిల్చి ఇప్పుడు ముయ్యాలి ఇప్పుడు తెరవాలి అని అనుకుంటున్నావా? ఈశ్వర నియతి అంటారు, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ వలన జరుగుతున్నది కనురెప్ప పాట కూడా. ఈ కాలం కూడా మొత్తం ముహూర్తాహ అహోరాత్రాహ, అహోరాత్రాణి రాత్రి పగలు. ఇప్పుడు పగలు వచ్చింది చూడండి, మళ్ళీ రాత్రి వస్తున్నది. ఎలా వస్తున్నాయి? నీ నువ్వు సృష్టించలేదు, నువ్వు తీసుకురావడం లేదు, నేను తీసుకురావడం లేదు. కనుక ఈశ్వరుడు ఉన్నాడా లేదా? కనుక పగలు రాత్రి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక నియతి, లా ఆఫ్, దీన్ని లా అంటారు. ఒక నియతి నియమం, అది ఎలా జరుగుతుందంటే ఆ ఈశ్వరుడు వల్లనే జరుగుతున్నది. అర్ధమాస, అర్ధమాస అంటే పక్షం, శుక్లపక్షం కృష్ణపక్షం. అమావాస్య వేళ శుక్లపక్షం కృష్ణపక్షం, తర్వాత మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పటికి శుక్లపక్షం, అట్లా 15 రోజులకు ఒకసారి. ఈ కాలం కూడా ఎలా వస్తుంది అంటే ఈశ్వరుడు అక్షరం అంటే పరమాత్మ ఈశ్వరుడు అని పేరు. ఇక్కడ మాస నెలలు, చైత్రమాసం, వైశాఖమాసం, జ్యేష్ఠమాసం, ఈ మాసాలు ఉన్నాయి చూసారా? భాద్రపద మాసం, ఆషాఢమాసం, ఎన్ని మాసాలు ఉన్నాయి? ఎన్ని మాసాలు ఉన్నాయండి? 12 మాసాలు, 12 నెలలు. ఆ 12 నెలలు కూడా కరెక్ట్గా టైంకి వచ్చేస్తాయి. ఎలా వస్తున్నాయి అన్నారు? ఆయన ఆజ్ఞ నియతి ప్రశాసనే గార్గి. తర్వాత ఋతవ, ఋతువులు కూడా. ఆ టైం వచ్చేటప్పటికి వసంత ఋతువు వస్తుందండి. టకటకటక రాకులన్నీ రాలిపోతాయి, పూలన్నీ వస్తాయి, ఆ పూలన్నీ కాయలవుతాయి, కాయలన్నీ మళ్ళీ విత్తనాలయ్యి మళ్ళీ మళ్ళీ మొలుస్తాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. 6 ఋతువులు, 2 నెలలకు ఒక ఋతువు. వాటి మొదటి ఋతువు ఏంటి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు. ఈ ఋతువులన్నీ కూడా 6 ఋతువులు. ఋతువులు గుర్తున్నాయా? లేకపోతే రాసుకోండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి. వసంత ఋతువు 2 నెలలు, వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు 2 నెలలు, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు 2 నెలలు, తర్వాత హేమంత ఋతువు 2 నెలలు, తర్వాత శరద్ ఋతువు 2 నెలలు, తర్వాత శిశిర ఋతువు 2 నెలలు. చలికాలం మనకు తెలిసింది, ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, 3 కాలాలు. ఆ 3 కాలాల మధ్యలో ఉంటాయన్నమాట. సమ్మర్, ఆటమన్ అంటారు ఇంగ్లీష్లో. కనుక ఎండాకాలం, ఈ 2 కాలాలకు మధ్యలో ఉండే, 3 కాలాలు మనకు తెలుసు కదా, వాటికి మధ్యలో ఉండే కాలాలు హేమంత, శరద్ ఋతువు, శిశిర ఋతువు, చలి కాదు ఎండ కాదు అట్లన్నమాట. శరద్ ఋతువు నందు వెన్నెల మెండుగా కాయును, చదివామా కిన్నప్పుడు? శరత్కాలమునందు ఎండలు మెండుగా, ఎండలు కాదు వెన్నెల మెండుగా కాయను, ఎండాకాలమునందు గ్రీష్మ ఋతువునందు ఎండలు మెండుగా కాయను, శరద్ ఋతువునందు వెన్నెల మెండుగా కాయను, రెండు కాయును కాయును అన్నారు. మెండుగా ఎక్కువగా అని అర్థం. ఋతవహ చూడండి, వాటి వాటి టైంకి అవి వస్తే కరెక్ట్గా. అంటే అమెరికాలో కూడా వసంత ఋతువు అంటే వసంత ఋతువులోనే వస్తుందండి, అర్థమైందా? అమెరికాలో అయినా ఇంగ్లాండ్లో అయినా వసంత ఋతువు మారదు. నేను అమెరికాలో ఒక రకంగా పూలు పూస్తాను, ఇండియాలో ఒక పూలు పూస్తాను, అందు వసంత ఋతువు. చూసారా, ఈశ్వర నియతి ఒకే రకంగా ఉంటుంది. అందుకనే వసంత ఋతువు చెట్లు చిగిర్చి పూలు పుయ్యునన్నప్పుడే మనం నూతన సంవత్సరం జరుపుకుంటాం. కానీ పాశ్చాత్యులు ఎప్పుడు జరుపుకుంటారో నూతన సంవత్సరం తెలుసా? ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ మోడు పారిపోయిన తర్వాత అప్పుడు సంవత్సరం జరుపుకుంటారు, నూతన సంవత్సరం. అందుకని అప్పుడు జరుపుకోకూడదు. వాళ్ళు జరుపుకుంటే జరుపుకుంటారు, మనకు కాదు. మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఆ చెట్లు చిగిర్చి పూలు పూసినప్పుడు ప్రకృతి అంత ఆహ్లాదంగా ఉంటుంది. ఆహ్లాదంగా ఉన్నప్పుడు నా జీవితం కూడా అలా ఆహ్లాదంగా ఉండాలి. అదేవిధంగా చెట్లు చిగిర్చి పూలు పూయాలి, మన సంతానం అంతా వృద్ధి కావాలి అని చెప్పి అప్పుడు పండగ జరుపుకోవాలి. కానీ జనవరి అప్పుడు జరుపుకున్నామంటే మోడి బారిపోతాయి జీవితాలు అని ఇట్లా భయపెడతారు. అలా భయపెట్టకపోతే వినరు కదా చెప్పిన మాట. కానీ ఎవరో జరుపుకున్నది వాళ్ళ కల్చర్, మనకు అవసరం లేదు. మనం జరుపుకునేది ప్రతిదానికి ఒక అర్థం ఉన్నది. అందుకని హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు చెప్పాలి? ఉగాదికి చెప్పుకోవాలి. తెలుగు వారైతే ఉగాదికి, అది అర్థం. తెలుగు వాళ్ళు, తమిళం వాళ్ళు, మళ్ళీ ఇది ఒకటైనా కొంచెం అటు ఇటుగా వస్తే వారం రోజులు, అటు 10 రోజులు. కానీ వసంత ఋతువులోనే వస్తాయి చూసారా అన్నీ? వసంత ఋతువులోనే వస్తాయి. మలయాళీ వాళ్ళు చేసుకున్నా, కన్నడ వాళ్ళు చేసుకున్నా, మహారాష్ట్ర వాళ్ళు చేసుకున్నా, వీళ్ళందరూ ఎవరు చేసుకున్నా కూడా న్యూ ఇయర్ దాదాపు వసంత ఋతువు 2 నెలలు కదా, ఆ 2 నెలల్లోపే వస్తుంది. అర్థమైందా? ఇంగ్లీష్ నెలలు అవి కూడా వసంత ఋతువులో రావు. అందుకని మన కల్చర్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు. పాశ్చాత్య సంస్కృతిని ఇమిటేట్ చేయవలసిన అవసరం లేదు. దీంట్లో ఒక విశిష్టత ఉన్నది. ఆ విశిష్టతను మనం తెలుసుకొని మనం ఆచరిస్తే మనకు మేలు జరుగుతుంది, అది విషయం అక్కడ. సరే, ఋతవహ ఋతవహ అయిపోయింది. తర్వాత సంవత్సరాహ, సంవత్సరములు, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, అట్లా 60 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ సంవత్సరాలన్నీ కూడా కరెక్ట్గా 60 ఏళ్ళు నిండంగానే మళ్ళీ మొదలవుతుంది మన సంవత్సరమే తిరిగి. చూసారా, మనకు 60 ఏళ్ళు వచ్చినాయంటే ఒక సైకిల్ అయిపోయిందని అర్థం. అది కూడా గుర్తుండదు మనకు, ఎప్పుడు పుట్టాం, ఏ సంవత్సరం అన్న గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాహ. తర్వాత నద్యహ స్యందంతే, నదులు ప్రవహిస్తున్నాయి చూడండి. ప్రతి గోదావరి, గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పినాకిని, అన్ని నదులు కూడా వాటంతటి ప్రతి సంవత్సరం ఆ టైం వచ్చేటప్పటికి అవి ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతాయి. ఎలా ప్రవహిస్తున్నాయి ఆ టైంకి? అది ఎట్లా అట్లా జరుగుతున్నది చూసారా? తూర్పు వైపు ప్రవహించేవి తూర్పు వైపు ప్రవహిస్తాయి, పడమర వైపు ప్రవహించే పడమర వైపు ప్రవహిస్తాయి. అవి ప్రవహించి అటు అరేబియా సముద్రంలో కొన్ని కలుస్తాయి, ఇటు మహాసముద్రంలో కొన్ని కలుస్తాయి, హిందూ మహాసముద్రంలో. ఎప్పుడెప్పుడు ఏవి ఎటు కలవాలి, నేను ఇటు కలుస్తాను, రేపు ఇటు పోతాను అన్నది కరెక్ట్గా అటు అవే ప్రవహిస్తూ ఉంటాయి. చూసారా, నదులు స్యందంత అంటే ప్రవహిస్తాయి. శ్వేతేభ్య సర్వతే పర్వతేభ్య, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నదులు? ఆ తెల్ల కొండల నుంచి, మంచు కరిగి ఆ తెల్ల కొండల నుంచి ఆ కొండల మీద పడినటువంటి నీళ్లు జల 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 పారుతూ కిందికి వస్తాయి. ఆ మంచు కొండలు హిమాలయ పర్వతాల నుంచి అవి పారుతూ పర్వతేభ్య ప్రతీచ్యో అన్యాం యాం యాం చ దిశమను ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి, వాటి వాటి మార్గాల్లో అవి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు చూసారా? ఇంకా చెప్పాలంటే ఇంక మనం ఇంట్లో సంగతి చూసుకోండి. ప్రతిదీ కూడా ఏంటవి, కిడ్నీ పనిచేస్తుంది, ప్యాంక్రియాలు పనిచేస్తున్నాయి, ఇవన్నీ చెప్పలే ఆయన, మనం అప్లై చేసుకోవాలి. గుండె పనిచేస్తుంది, మన చేతుల్లో లేదు కదా, దాని పనిచేస్తున్నది అది, కన్ను రెప్పపాట అతని పని చేస్తున్నది, గాలి తీసుకోవడం వదలడం, ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారంటే భగవంతుడు చేయిస్తున్నాడు. మరి ఆయనకి నమస్కారం పెట్టాలా లేదా? నేను నమ్మను దేవుణ్ణి అంటాడు, ఏదో ఈయన సృష్టించినట్టు. పిల్లలు ఇప్పుడు వాళ్ళు నేను దేవుణ్ణి నమ్మను అంటాడు. అసలు ఈ శరీరం పని ఎలా జరుగుతుందో చూడండి. ఎన్ని ఆర్టిఫిషియల్ పెట్టినా కూడా ఒరిజినల్ పని చేసినట్లు చేయవు కదా, ఎంత డాక్టర్ అయినా చేయించలేడు. కనుక అసలు ఇటువంటి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చినందుకు చూడండి, స్వెట్టింగ్ బయటకు వస్తూ ఉంటుంది, అది ఎట్లా జరుగుతున్నది, ఎంత అద్భుతం అది. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏదన్నా గాయం అయితే దానంతా అదే మానిపోతూ ఉంటుంది, చూసారా? మచ్చ కూడా కొంతకాలానికి మాసిపోతుంది. ఏమిటో ఆశ్చర్యంగా లేదు. కనుక భగవంతుడిని ప్రతి క్షణం కూడా మనం భక్తిభావంతో ఆయన ఆరాధించాలి. సృష్టి అద్భుతమైన సృష్టిని ఇచ్చినందుకు అన్నాడు. అప్పుడు మన అహంకారం తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. ఇది పెరుగుతూ ఉంటుంది, నశిస్తూ ఉంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, నశిస్తుంది. అద్భుతమైనటువంటి ఈ చక్రం, ఈ సృష్టి చక్రం భగవంతుడి నియమం వలన జరుగుతున్నది అని తెలుసుకో గార్గి అంటున్నారు. తర్వాత దదతో మనుష్యాహ, ఈ దానం చేసేవాడని పొగుడుతారు చాలామంది. ఆహా, ఇంత దానం చేస్తున్నారు, ఇంత దానం చేస్తున్నారని. ఇదంతా కూడా ఆ ఈశ్వరుడి యొక్క నియతి. ప్రశంసంతి దదతః, అంటే దానం చేసేవాడిని మనుష్యాహ ప్రశంసంతి. ఎవరి వలన? ఆ ఈశ్వరుడి నియతి వలనని. అంతేకాదు, యజమానం దేవాహ దర్వీం పితరః, ఈ యజమానుడి ఇచ్చేటటువంటి ఆహుతులన్నీ కూడా ఆ దేవతలు తీసుకొని ఆనందిస్తుంటారు. యజమాని ఆహుతులు ఇవ్వడం, దేవతలు అనుభవించడం ఎలా జరుగుతున్నది? ఇదంతా ఆ ఈశ్వరుడు వలనే జరుగుతున్నది. దర్వీం పితరహ అన్నారు. ఈవేళ కరెక్ట్గా అమావాస్య, చూసారా? ఈవేళ వచ్చింది ఈ మంత్రం. అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి పిండ తర్పణాలు తీసుకొని పితృదేవతలందరూ ఆనందిస్తున్నారు. ఎలా అంటే ఇదంతా ఈశ్వరుడి ఆజ్ఞ, ఈశ్వరుడి యొక్క నియతి, ఆయన పరిపాలన వలననే ఇవన్నీ జరుగుతున్నాయి. అన్వాయత్తాహ, ఇవన్నీ కూడా వాటి వాటి ప్రకారం, అవి వాటి వాటి నియమం ప్రకారం అవి చేస్తూ ఉన్నాయి. దీనికి అంతకు కారణం ఆ అక్షరుడిని ప్రశాసనం అంటారు. ప్రశాసనం అంటే కంట్రోల్. వీరెవరు కూడా వీళ్ళని ఉల్లంఘించలేరు. కనుక అక్షరం బ్రహ్మ, ఈశ్వరుడు పరమాత్మ అంటేనే బ్రహ్మము, బ్రహ్మమే ఈశ్వరుడుగా, మాయా సహితం బ్రహ్మ ఈశ్వర. ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్షతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.